ఆంగ్లానువాదాలు. అన్ని ధర్మాలకు వేదం మూలం, అన్ని ఆచార వ్యవహారాలకు అది ప్రమాణం. ఈ ధర్మశాస్త్రంలో మనువు చెప్పినదంతా వేద నిబద్ధమైన ధర్మమే. అందువల్ల అన్ని వేదాల సారమైన మనుధర్మశాస్త్రం హిందూ సమాజంలో ప్రమాణ గ్రంథంగా పూజింపబడింది. పాశ్చాత్య విద్వాంసులనెందరినో ఆకర్షించి ప్రభావితం చేసింది. 18వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ప్రభుత్వాన్ని స్థాపించింది. వారన్ హేస్టింగ్స్ ప్రథమ గవర్నర్ జనరల్గా నియమింపబడ్డాడు. అప్పుడు దేశానికి కలకత్తా రాజధాని. ఆనాడు పరిపాలనా రంగంలో న్యాయ విచారణకు ఒక కొత్త చట్టాన్ని రూపొందించవలసిన అవసరం ఏర్పడింది. దానికి ఇంగ్లీషు చట్టం అనుకూలం కాదు. స్థానిక ధర్మాలను, సంప్రదాయాలను ప్రాతిపదికగా చేసుకొని ఒక నూతన చట్టాన్ని నిర్మించటం శ్రేయస్కరం అనిపించింది. అప్పుడు మనుస్మృతి ఆధారంగా వారన్ హేస్టింగ్స్ ఆదేశానుసారం కలకత్తాలో జగన్నాథ తర్క పంచానన అనే ఒక సంస్కృత విద్వాంసుడు వివాదార్ణవ అనే ఒక న్యాయ సూత్ర సంకలనాన్ని సిద్ధం చేశాడు. అప్పుడు కలకత్తా సుప్రీంకోర్టులో సర్ విలియం జోన్స్ అనే ఒక బ్రిటిష్ న్యాయమూర్తి ఉండేవాడు. ఆయన పర్యవేక్షణలో వివాద భంగార్ణవ అనే మరొక సూత్ర సంకలనాన్ని జగన్నాథ తర్క పంచానన రచించాడు. ఈ రెంటికి 1774లో ఏదో విధమైన ఇంగ్లీషు అనువాదాలను రచింపచేశారు. వాటినే న్యాయ నిర్ణయానికి న్యాయమూర్తులు ఆనాడు ఆధారంగా తీసుకున్నారు. తరువాత సర్ విలియం జోన్స్ పాశ్చాత్యులు సంస్కృతం చదవకూడదు అనే నియమాన్ని ఉల్లంఘించి సంస్కృతాన్ని నేర్చుకున్నాడు. ఎంతో కృషి చేసి తగిన పాండిత్యాన్ని సంపాదించాడు. మనుస్మృతిని ఆంగ్లంలోకి అనువదించి 1792లో ది ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మను అనే పేరుతో కలకత్తాలో ప్రచురించాడు. దానిని అందరూ ప్రమాణ గ్రంథంగా ఆమోదించారు. బ్రిటిష్ ప్రభుత్వం కోరిక మేరకు దానినే తిరిగి 1794లో అచ్చువేశారు. దానికి వెంటనే విస్తృతమైన ప్రచారం లభించింది. దానితో జోన్స్కు బ్రిటిష్ ప్రభుత్వం బ్రహ్మరసం పట్టింది, సర్ బిరుదాన్ని ప్రసాదించింది. లండన్లో సెయింట్ పాల్స్ కేథడ్రల్లో మనుస్మృతి గ్రంథాన్ని చేతిలో పట్టుకొని ఉన్న ఆయన విగ్రహాన్ని స్థాపించారు. సంస్కృత భాష అంటే ఆయనకు విపరీతమైన ఆరాధన భావం. సాన్స్క్రిట్ ఇస్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ఎ వండర్ఫుల్ స్ట్రక్చర్, మోర్ పర్ఫెక్ట్ దాన్ ది గ్రీక్, మోర్ కాపియస్ దాన్ ది లాటిన్, అండ్ మోర్ ఎక్స్క్విజిట్లీ రిఫైన్డ్ దాన్ ఐదర్ అని జోన్స్ సంస్కృత భాషా వైశిష్ట్యాన్ని కొనియాడాడు. క్రమంగా సంస్కృత భాషకు యూరోప్ దేశంలో అద్భుతమైన ప్రచారము, గౌరవము లభించాయి. మన సంస్కృత సాహిత్యం పాశ్చాత్య దేశాలలో గొప్ప ఆసక్తిని రేకెత్తించింది. అదెంతటిదో ప్రొఫెసర్ ఏఏ మ్యాక్డోనెల్ మాటల్లో వినాలి. సిన్స్ ది రెనైజాన్స్ దేర్ హ్యాస్ బీన్ నో ఈవెంట్ ఆఫ్ సచ్ వరల్డ్ వైడ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ కల్చర్ యాజ్ ద డిస్కవరీ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్ ఇన్ ది లేటర్ పార్ట్ ఆఫ్ ది 18th century. సంస్కృతం పాశ్చాత్య దేశ భాషలకు మాతృక. దీనిని మొదట్లో అంగీకరించడానికి ఆంగ్లేయులకు జాత్యభిమానం అడ్డు వచ్చింది. అయినా చాలా ఆలస్యంగానైనా వారు ఈ సత్యాన్ని గ్రహించారు. దానికి సాక్ష్యం ఒక ఆంగ్ల విద్వాంసుడు విల్డ్యూరాంట్ ఇచ్చిన ఈ క్రింది ఆమోద ముద్ర: లెట్ అస్ రిమెంబర్ దట్ ఇండియా వాజ్ ది మదర్ ల్యాండ్ ఆఫ్ అవర్ రేస్ అండ్ సాన్స్క్రిట్ ది మదర్ ఆఫ్ యూరప్స్ లాంగ్వేజెస్. సర్ విలియం జోన్స్ అనువాదం ది ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మను మనుస్మృతికి మొట్టమొదటి ఆంగ్ల అనువాదం. ఆ తరువాత అనతి కాలంలోనే ఈ ఆంగ్లానువాదానికి ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, పోర్చుగీస్ మొదలైన భాషల్లో అనువాదాలు వెలువడ్డాయి. దీనిని బట్టి మనువారిని ఎంతగా ఆకట్టుకున్నాడో విశదమవుతున్నది. ఆయన మీద ప్రశంసల వర్షం కురిసింది. జీడిఎం డెరెట్ తను వ్రాసిన ఇంగ్లీషు గ్రంథం మనుశాస్త్ర వివరణలో మనుధర్మ శాస్త్రం న్యాయశాస్త్ర రంగంలో భారతదేశం సాధించిన మహోన్నత విజయం అని దాన్ని శ్లాఘించాడు. పాశ్చాత్య విజ్ఞానవేత్తలు ఇది ప్రపంచంలోని ఉత్తమోత్తమ రచనల్లో ఒకటి అని, హమ్మురాబి న్యాయ సూత్రాల కంటే మోషస్ ధర్మ సూత్రాల కంటే కూడా విలువైనదని అన్నారని డెరెట్ వ్రాశాడు. హమ్మురాబి క్రీస్తు పూర్వం 2100 ప్రాంతంలో జన్మించి 43 సంవత్సరాలు బాబిలోనియాను పాలించిన ప్రసిద్ధ ప్రాచీన భూపతి. ఆయన అమలు చేసిన న్యాయ సూత్రాలు చాలా విలువైనవి, అందరికీ అనుసరణీయమైనవి అని చరిత్రకారులు అన్నారు. ఆయన రాజవంశం 1595 అంతమైంది. బాబిలోనియా అత్యంత పురాతన నాగరికతకు ప్రఖ్యాతిగాంచిన దేశాలలో ఒకటి. క్రీస్తు శకం 1902 లభించిన ఒక శిలాఫలకం మీద హమ్మురాబి అనుసరించిన న్యాయ సూత్రాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి మానవ నిర్మితమైనవి కావని, సూర్య భగవానుని వరప్రసాదమని దానిమీద వ్రాసి ఉంది. హిందువులలాగానే ఆ దేశంలో కూడా ప్రజలు సూర్యుని ఆరాధించేవారని దీనివల్ల తెలుస్తుంది. సర్ విలియం జోన్స్ కూడా మనుస్మృతిని ఎంతగానో కొనియాడాడు. తన అనువాదానికి వ్రాసిన తొలి పలుకులో అదేమిటో ఇంగ్లీష్లో ఆయన మాటల్లోనే వింటే బాగుంటుంది. ఎ స్పిరిట్ ఆఫ్ సబ్లైమ్ డివోషన్ ఆఫ్ బెనివలెన్స్ టు మ్యాన్కైండ్ అండ్ ఆఫ్ ఎమేబుల్ టెండర్నెస్ టు ఆల్ సెంటియంట్ క్రీచర్స్ పర్వేట్స్ ది హోల్ వర్క్. ది స్టైల్ ఆఫ్ ఇట్ హెస్ ఎ సర్టెన్ ఆస్టియర్ మెజెస్టీ దట్ సౌండ్స్ లైక్ ది లాంగ్వేజ్ ఆఫ్ లెజిస్లేషన్ అండ్ ఎక్స్టార్ట్స్ ఎ రెస్పెక్టబుల్ ఆ. ది సెంటిమెంట్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆన్ ఆల్ బీయింగ్స్ ఎక్సెప్ట్ గాడ్ అండ్ ది హార్ష్ అడ్మానిషన్స్ ఈవెన్ టు ది కింగ్స్ ఆర్ ట్రూలీ నోబుల్ అండ్ ది మెనీ ప్యానిగ్రిక్స్ ఆన్ ది గాయత్రి ది మదర్ యాజ్ ఇట్ ఈస్ కాల్డ్ ఆఫ్ ది వేద ప్రూవ్ ది ఆథర్ టు హ్యావ్ అడోర్డ్ ద డివైన్ అండ్ ఇన్కంపేరబులీ గ్రేటర్ లైట్ టు యూజ్ ది వర్డ్స్ ఆఫ్ ది మోస్ట్ వెనరబుల్ టెక్స్ట్ ఇన్ ది ఇండియన్ స్క్రిప్చర్ విచ్ ఇలస్ట్రేట్స్ ఆల్ ఫ్రమ్ విచ్ ఆల్ ప్రొసీడ్ టు విచ్ ఆల్ మస్ట్ రిటర్న్ అండ్ విచ్ అలోన్ కెన్ ఇర్రేడియేట్ అవర్ ఇంటెలెక్ట్స్ వాట్ ఎవర్ ఒపీనియన్ ఇన్ షార్ట్ మే బి ఫార్మ్డ్ ఆఫ్ మను అండ్ హీస్ లాస్ ఇన్ ఎ కంట్రీ హ్యాపీలీ ఎన్లైటన్డ్ బై సౌండ్ ఫిలాసఫీ అండ్ ది ఓన్లీ ట్రూ రెవల్యూషన్ ఇట్ మస్ట్ బి రిమెంబర్డ్ దట్ దోస్ లాస్ ఆర్ యాక్చువల్లీ రివియర్డ్ యాజ్ ది వర్డ్ ఆఫ్ ది మోస్ట్ హై. పద్దెనిమిది సర్ జీసీ హాటన్ అనే ఆంగ్ల పండితుడు మానవ ధర్మశాస్త్ర లేక ది ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మను అనే పేరుతో సంస్కృత మాతృకతో పాటు జోన్స్ ఆంగ్ల అనువాదాన్ని ప్రచురించాడు. దానిని విక్టోరియా మహారాణికి అంకితం చేశాడు. ఆమె ఆయనను సర్ బిరుదంతో సత్కరించింది. ఆయన తన అంకితంలో భారతీయులను గురించి ఇలా వ్రాశాడు. ఎ పీపుల్ రినౌండ్ ఫ్రమ్ ది రిమోటెస్ట్ యాంటిక్విటీ ఫర్ విజ్డమ్ సివిలైజేషన్ అండ్ స్టెడ్ఫాస్ట్ అడ్హిరెన్స్ టు దేర్ పెక్చ్యులియర్ రిలీజియస్ ఒపీనియన్స్. జోన్స్ ఆంగ్లానువాదాన్ని తిరిగి 1862 ప్రచురించారు. దీనికి పర్సివల్ అనే ఆంగ్లాచార్యుడు పీఠికను రాశాడు. అందులో ఆయన ఈ గ్రంథాన్ని మళ్లీ ఎందుకు ముద్రించవలసి వచ్చింది అనే ప్రశ్నకు నాలుగు ముఖ్యమైన కారణాలను పేర్కొన్నాడు. ఒకటి, భారతీయులది అత్యంత పురాతనమైన సంస్కృతి. తమ పవిత్ర మతధర్మాలు దైవదత్తమని హిందువుల విశ్వాసం. అందువల్ల వారి ధర్మాలకు మనోభావాలకు అనుగుణంగా పరిపాలన నిర్వహించాలని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. కాబట్టి భారతదేశానికి వచ్చే బ్రిటిష్ అధికారులకు హిందువుల న్యాయశాస్త్ర ధర్మశాస్త్ర రహస్యాలు బాగా తెలిసి ఉండాలని ప్రభుత్వం అనుకున్నది. రెండవది, ఆంగ్ల విద్యావంతులలో హిందువుల ప్రాచీన చరిత్రను సంస్కృతిని సారస్వతాన్ని అధ్యయనం చేయాలనే ఆసక్తి బాగా పెరుగుతున్నది. వారికి మనుస్మృతిని ఆంగ్లానువాదంలో చదివే అవకాశం ఇవ్వాలి. మూడవది కారణం, ఇండియాలో కూడా ఇంగ్లీష్లో ఉన్నత విద్యాభ్యాసం చేసిన వారు ఎందరో ఉన్నారు. వారు కూడా తమ సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలుసుకోవాలంటే ఇంగ్లీషు గ్రంథాల మూలంగానే తెలుసుకోవాలి. నాలుగవ కారణం, ఇది చాలా ముఖ్యమైనది, అంత జాగ్రత్తగా గమనించవలసిన విషయం. బ్రిటిష్ పాలకులతో పాటు దేశంలో అసంఖ్యాకంగా క్రైస్తవ మత ప్రచారకులు దిగారు. వారి ధ్యేయం మత పరివర్తన. నాటి హిందూ మత వ్యవస్థను మార్చాలి, దాని స్థానంలో క్రైస్తవ మత వ్యవస్థను స్థాపించాలి. అయితే వారు మార్చాలనుకున్న వ్యవస్థ యొక్క మత విశ్వాసాలకు, ధర్మాలకు, సంప్రదాయాలకు మూలం ఏమిటి అని వారు శోధించారు. అదే మన మనుస్మృతి అని తెలుసుకున్నారు. దాన్ని క్షుణ్ణంగా చదవాలి. అందుకని దాని ఆంగ్లానువాదం అవసరం. అది అన్ని వేదాల సారమని, వేదాల తరువాత అత్యంత ప్రధానమైన మత గ్రంథమని వారు తెలుసుకున్నారు. ఆంగ్ల విద్వాంసులకు, హిందూ విద్యార్థికులకు, క్రైస్తవ మత ప్రచారకులకు మనుస్మృతి అనువాదం అవసరమైంది. జోన్స్ తొలి అనువాద ప్రతులు అప్పుడు లభ్యం కావటం లేదు. అందుకే దాన్ని మళ్ళీ ప్రచురించారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా గ్రహించాలి. జోన్స్ తన తొలి అనువాదానికి వ్రాసిన ఉపోద్ఘాతంలో ఈ మత ప్రచారకుల ప్రసక్తి లేదు. తర్వాత వచ్చిన ఏ ఇతర అనువాదంలోనూ ఎవరూ ఈ విషయాన్ని ఎత్తలేదు. ఇప్పుడు పరిశివల్ మాత్రమే తన పీచికలో ఈ విషయం రాశాడు. 1792 వచ్చిన మొదటి అనువాదానికి, 1862 వచ్చిన ఈ కొత్త అనువాదానికి మధ్యన 70 సంవత్సరాల అంతరం ఉన్నది. ఈ మధ్యకాలంలో మత ప్రచారకుల ఉద్యమం ప్రారంభమై బాగా ఊపందుకున్నది. అప్పటి నుంచి ఈ మత పరివర్తన ఈనాటి వరకు ఒక నిర్దిష్ట పథకం ప్రకారం స్వేచ్ఛగా నిర్విరామంగా సాగుతూనే ఉన్నది. బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించిన ఈ దుష్ట మత పరివర్తన విదేశీ ధన సహాయంతో దేశంలోని కుహన లౌకికవాదుల ఉదాసీన వైఖరి కారణంగా మన విచక్షణారహిత రాజ్యాంగ రక్షణతో ద్విగుణీకృతమై నిరాటంకంగా నడుస్తూనే ఉన్నది. తరువాత 1886 జార్జ్ బూలర్ అనే ప్రఖ్యాత జర్మన్ విద్వాంసుడు ది లాస్ ఆఫ్ మను అనే ఆంగ్లానువాదాన్ని ప్రచురించాడు. దీనిని మ్యాక్సిమ్లర్ ఎడిట్ చేశాడు. బూలర్ చాలా గొప్ప సంస్కృత పండితుడు. ప్రాచీన ధర్మశాస్త్రాలను, శృతి స్మృతి పురాణ ఇతిహాసాలను కాచి వడపోశాడు. మనోధర్మశాస్త్రం మీద, వాటి మీద తృణాత్మక పరిశోధన చేశాడు. ఈ విషయం మీద ఇతర ఆంగ్ల జర్మన్ పండితుల సమాంతర భావాలను ఎత్తి చూపించాడు. బహుశా ఈ మనుస్మృతి మీద ఇంత గాఢమైన అధ్యయనం మరే పాశ్చాత్య రచయిత చేయలేదు అంటే అతిశయోక్తి కాదు. బూలర్ అనువాదానికి సర్ విలియం జోన్స్ అనువాదం చాలా సహాయపడిందని, ఆయనకు తానెంతో రుణపడి ఉన్నానని బోలాడు చెప్పుకున్నాడు. సుమారు 30 ఏళ్ల తర్వాత 1891లో ఆర్థర్ కోక్ బర్నెల్ మరియు హాప్కిన్స్ అనే ఆంగ్ల సంస్కృత విద్వాంసులు ది ఆర్డినెన్సెస్ ఆఫ్ మను అనే ఆంగ్లానువాదాన్ని ప్రచురించారు. బర్నెల్ మద్రాసులో ఐసిఎస్ ఆఫీసర్గా పనిచేశాడు. ఆయన కొన్ని అధ్యాయాలు మాత్రమే పూర్తి చేసి అకాల మరణానికి గురి అయినాడు. తరువాత దాన్ని ఈడబ్ల్యూ హాప్కిన్స్ పూర్తి చేసి ప్రచురించాడు. బర్నెల్ ఈ అనువాదానికి మొదట్లోనే మంచి ఉపోద్ఘాతం రాశాడు. దానిలో మనుస్మృతిని గురించి ఇలా రాశాడు: నో ఇండియన్ బుక్ హ్యాస్ బీన్ బెటర్ నోన్ ఫర్ ది లాస్ట్ 100 ఇయర్స్ నియర్లీ దాన్ ది లాస్ ఆఫ్ మను, అండ్ టు మెనీ పీపుల్ ఇట్ ఈస్ స్టిల్ ది డిసైసివ్ అథారిటీ ప్రస్పెక్టింగ్ ఇండియా. న్యూమరస్ అండ్ ఇంపార్టెంట్ యాజ్ హ్యావ్ బీన్ ది డిస్కవరీస్ ఇన్ సంస్కృత్ లిటరేచర్ డ్యూరింగ్ దిస్ సెంచురీ అండ్ త్రూ విచ్ ఎ న్యూ వరల్డ్ హ్యాస్ బీన్ రీడిస్కవర్డ్ బై యూరోపియన్ స్కాలర్స్, దీస్ లాస్ స్టిల్ హోల్డ్ దేర్ ఓల్డ్ ప్లేస్ ఇన్ ది పాపులర్ ఎస్టిమేషన్. బర్నెల్ తన ఉపోద్ఘాతంలో చాలా వరకు జార్జ్ బోలర్ అభిప్రాయాలని వ్యక్తం చేశాడు. సరిగ్గా 1 శతాబ్దం తరువాత 1991లో షికాగో యూనివర్సిటీలో హిస్టరీ ఆఫ్ రిలిజియన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న వెండీ డోనిగర్ అనే ఒక అమెరికన్ విదుషీమణి కాలిఫోర్నియా యూనివర్సిటీలో హిస్టరీ ఆఫ్ రిలీజియస్ స్టడీస్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న బ్రియాన్ కే స్మిత్ అనే విద్వాంసుడితో కలిసి ది లాస్ ఆఫ్ మను అనే ఆంగ్లానువాదాన్ని శ్లోకాలు లేకుండా ధారావాహికంగా ప్రచురించింది. ఆమె వాత్సాయన కామసూత్రాలను కూడా అనువదించారు. ఇంకా జర్మన్, ఫ్రెంచ్, పోర్చుగీస్, రష్యన్ భాషల్లో కూడా మనుస్మృతి అనువదించబడ్డది అని ప్రథమలోనే తెలిపాను. వాటిని గురించి ఇంకా వివరంగా వ్రాయటం అనవసరం. ఆ భాషలు మనకు అర్థం కావు. ఆంగ్ల విద్వాంసులే కాకుండా యూరప్ దేశాలలో కూడా ఎందరో సంస్కారవంతులు మన ధర్మశాస్త్రాలలో, మన సంస్కృతిలో ఎంత ఆసక్తి చూపించారో, ఎంత పరిశోధన చేశారో, ఎంత కృషి చేశారో అనే విషయం మాత్రం తెలుసుకొని కృతజ్ఞతాభావంతో చేతులు జోడించి వారికి వందన సమర్పణ చేస్తే వారి రుణం తీరుతుంది. ఆంగ్లానువాదాలన్నింటిని గురించి రాయటంలో నా ఉద్దేశం మనలో కొంతమంది అయినా వాటిని చదువుతారని, చదవాలని. ఈ గ్రంథాలు అన్నీ మనకు అందుబాటులో లేవు. అది మన దౌర్భాగ్యం. నేను కొన్నింటిని అమెరికా నుంచి తెప్పించి చదివాను. ఇవన్నీ చదివిన తరువాత నేను చాలా సిగ్గుపడ్డాను. ఎంతో కఠినతరమైన కృషి చేసి తమ మాతృభాష కాని సంస్కృతాన్ని నేర్చుకుని మన వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, దర్శనాలు, పురాణేతిహాసాలు చదివి సునిశ్చిత విమర్శన దృష్టితో వాటిపై పరిశోధన చేసి అత్యంత గహనమైన వేద వేదాంత రహస్యాలను తెలుసుకుని అమూల్యమైన గ్రంథాలను ప్రచురించారు. మనకు మన సంస్కృతిని గురించిన ఎన్నో అద్భుతమైన విషయాలను తెలిపారు. వారు చెప్పిందాక మీకు తెలియదా అని కొంతమంది పండితమ్మన్యులు ఎగతాళి చేస్తారు. అవును, తెలియదు. ప్రాచీన భారత రాజవంశాలను గురించిన కల్హణుని రాజతరంగిణి చాలామందికి తెలియదు. పార్జిటర్ దాని ఆధారంగా వ్రాసిన ఏన్షియంట్ ఇండియన్ హిస్టారికల్ ట్రెడిషన్ మాత్రం తెలుసు. యాస్కాచార్యుని సంస్కృత నిఘంటు నిరుక్తములను గురించి మనకు తెలియదు. ప్రొఫెసర్ మోనియర్ విలియమ్స్ సాన్స్క్రిట్ ఇంగ్లీష్ సాన్స్క్రిట్ నిఘంటువులను తెలుస్తాము కఠిన సంస్కృత పదముల అర్థాల కోసం. మన ప్రాచీన సంస్కృత సాహితీ చరిత్రను ఆంగ్ల విద్వాంసులు ఎప్పుడో రాశారు. మన పండితులు ఎన్ని చరిత్రలు రాశారు? ఇన్ని గ్రంథాలు పాశ్చాత్య విద్వాంసులు ఇంగ్లీషులో వ్రాశారు కాబట్టే వాటిని భారతదేశంలో ఇంగ్లీషు చదివిన వారంతా చదివే అవకాశాన్ని పొందారు.